ఇదొక ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానంలో చాలా సాధనాపరమైనటువంటి విషయాలు ఉంటాయి. దీర్ఘమైనటువంటి ఉపాఖ్యానం. ఇందులో ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతిని విస్మరించడం చేత అతనికి కలిగినటువంటి కొన్ని కారణములు, దానివల్ల కార్య సంబంధాలు, గురువుగారిని విస్మరించామనేటువంటి భావన ఆయనకే కలిగి ఆయన కోసం మళ్ళీ పరిగెత్తుకుని వెళ్తాడు. వెళ్తే ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో కనపడ్డాడు, ఎక్కడికి వెళ్ళినా కనపడ్డాడు. మొత్తం సృష్టి అంతా వెతికినా ఇంద్రుడికి బృహస్పతి ఇంకా కనపడటం మానేస్తాడు. అంటే ఏం చేశాడంటే ఇంద్రుడు వెతుక్కుంటున్నాడు, కొంచెం కొంత పశ్చాత్తాపడి గురువుగారేమో అదృశ్య రూపుడుగా అక్కడే ఉన్నాడు. అంటే గురువుగారి శిష్యుడు కనిపిస్తూ ఉంటాడు, శిష్యుడు గురువు కనిపించాడు. అలా తెప్పలు పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, తప్పు చేశామని బాధపడతాడు. ఇలా బాధపడ్డప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మనం చేసిన పనిలోంచి మనకే కలిగినటువంటి కొన్ని దుఃఖపూరితమైన భావాలు, నిరాశాజనకమైన భావాలు, నిస్పృహ కలిగించే భావాలు, ఇలాంటివన్నీ మనకు కలిగితే ఏం జరుగుతుందంటే మన లోపల ఉండేటువంటి చీకటి చోటు చేసుకుంటుంది. మనం సంతోషంగా ఉంటే దేహంలో ఉండేది దేవతలందరూ కూడా వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఇక్కడ ఇంద్రుడు అతని యొక్క పరివారం అంతా కొంత నిస్పృహ, నిరాశ, దుఃఖం ఇలాంటి భావాలు ఉండటం చేత ఏం జరుగుతుందంటే అది గుర్తించినటువంటి అసురులు వీళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నారు, ఇది మంచి సమయం మనకు అనుకుని మన బలహీనతలోంచి మనకు వచ్చే భావాల్లోంచి ఇంకొంచెం బలహీనత కలిగించేట్టుగా, ఇంకొంచెం మనం కృంగిపోయేట్టుగా భావాలు కలుగుతూ ఉంటాయి. సహజం కదా, ఒక కష్టం గురించి భావం చేస్తుంటే ఆ కష్టంలో దైవాన్ని తలుచుకోకుండా ఇంకేమైనా తలుచుకున్నాం అనుకోండి, తదనుగుణమైన భావాలు మనలోంచి ఒక డబ్బా మూత తెరిచినట్టుగా మేము ఈ షట్ ది డోర్ వెరీ ఈవిల్ డోర్స్ అంటుంటామే, దాన్ని మూత తెరిచినట్టు అవుతుంది. ఓదానికోటి 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 ఎట్లా వచ్చేస్తుంటే ఏం జరుగుతుంటే ఆ భావాలు పెరుగుతున్న కొద్దీ ఈ వెలుగుకు సంబంధించిన భావాలు ఇంకా నిరసపడుతుంది. అందుకనే జబ్బు చేసినా కష్టం వచ్చిన దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, చేయవలసిన పని చేయటమో లేకపోతే ఏదైనా ఓసారి సద్భావన, సద్గ్రంథ పఠనమో, సత్సాంగత్యం ఏదో చేసుకో, లేకపోతే ఇంకా నిరసించిపోతావు కదా. అంతకంతకి ఈ రాక్షసులు ఇది గుర్తించారు, గురువుగారికినో దేవతలకి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది, ఇది మనకు మంచి సమయం అనుకుంటారు వాళ్ళ రాక్షసులు అనుకుని వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు రాక్షసులు. రాక్షసుల గురువు శుక్రాచార్య వారు, ఆయన చెప్తారు వాళ్ళకి ఇలా ఉంది గురువుగారి పరిస్థితి, మరి మేము విజృంభిస్తామంటే విజృంభించండి రా అంటారు. క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మనకి కథ చాలా నెల నడుస్తుంది, ఎందుకంటే మనం వారానికి ఒకసారి కలుస్తాం, మధ్య మధ్యలో నాగాలు ఉంటాయి అని చేత అప్పుడు ఈ రాక్షసులు మనం చూసారా కొంచెం చెడ్డ నీరు వచ్చి మంచి నీరు కూడా పాడు చేసేసిందని, వీళ్ళు బాగా బలహీనలైపోతారు దేవతలందరూ, రాక్షసులు గెలుస్తారు. అంతకుముందు ఏ విజయ గర్వం చేత ఇంద్రుడు బృహస్పతిని విస్మరించాడో ఇప్పుడు ఆ పదవి పోతుంది. ఇప్పుడు ఎలా అనేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ పూర్వ వైభవం కావాలి కదా ప్రతి వారికి, ఈ కష్టం నుంచి బయటపడాలి కదా. అందుకని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు పరిష్కారాన్ని. బ్రహ్మదేవుడు పరిస్థితి అంతా గమనించి, తప్పు చేశావు కదా, ఎప్పుడూ నీ మంచి కోరేటువంటి గురువుని, నీ యోగక్షేమాలు కోరేటువంటి గురువుని సభకి వస్తే విస్మరించావు, అందువల్ల నీకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి. ఫోన్లో ఇంకో గురువుని చూపిస్తానని మరొక గురువుని చూపిస్తా. అది చాలా భయంకరమైన విషయం. ఒక గురువుగారి దగ్గర నుంచి మరో గురువుగారి దగ్గర మాట్లాడటం అంటే అంత సులభమైన విషయం కాదు. మామూలుగా ఒక స్త్రీ తన భర్తను కాదనుకుని మరో భర్త మరొక పురుషుడి దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది. గురువును మార్చడం అంటే స్త్రీ పురుషుని మార్చినంత ప్రళయాంతకంగా ఉంటుంది కదా. సరే ఏం చేస్తారు, మరి గురువుగారు లేరు, ఇన్నాళ్ళు కాచి ఉన్నటువంటి గురువుగారు లేరు, ఎవరినో అడిగి పనిచేసుకోవాలి కదా, అలవాటు అయిపోయింది. అందుకని ఈయన విశ్వరూపుడు అనే గురువుని చూపిస్తే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళటం మొదలుపెడతాడు ఇంద్రుడు. ఆ గురువుగారు ఏంటి, ఇదివరకు వాళ్ళ గురువుగారు బృహస్పతి, దేవతలకే గురువు, అసురులకే శుక్రుడు, మానవులకి వేరే గురు పరంపరలన్నీ ఉన్నాయి. అంచేత ఇప్పుడు బ్రహ్మదేవుడు చూపించినటువంటి ఈ గురువుగారు దేవతలకే సలహాలు చెప్తాడు, మానవులకే సలహాలు చెప్తాడు, అసురులకే సలహాలు చెప్తాడు. అది ఇంద్రుడికి అంత నచ్చదు, ఎందుకంటే ఈయన కొంచెం క్లాసు కదా. మనం దేవతలం, మనకి మనకంటూ గురువుగారు ఉండాలి కానీ అందరికీ చెప్పేవాడు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి మాకు చెప్పి, మన స్పెషల్ గురువు కాదు కదా. అంచేత పైగా అసురులు కూడా చెప్తూ ఉంటే మరి ఇబ్బంది కదా. అసురులు అంటే దేవతలు కొంచెం తక్కువ చూపు, మానవులు అంటే పెద్ద పట్టదు. ఏదో ఉంటాయి వాళ్ళకి, ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి భావనలు. ఈ గురుగారు అందరికీ సలహా చెప్తున్నాడని కోపం చేసి ఆయన తలకాయ కొట్టేస్తాడండి. అంటే ఒకసారి మొదలు పెడితే పప్పులో కాలేయటం ఇంకలా వేస్తున్నా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విశ్వరూపుడు తండ్రి చాలా తపస్సైన కథలో వస్తుంది, కోపం వచ్చి ఇంకొని పుట్టిస్తాడు, ఇంకో కుమారుని. ఆయనే వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు విజృంభించి ఈ ఇంద్రుని నానా తెప్పులు పెడతారు. ఈ వృత్రాసురుని ఎలా సంహరించారనేటువంటిది చాలా పెద్ద ఉపాఖ్యానం. వేద రహస్యాల్లో అత్యుత్తమైన రహస్యాల్లో వృత్రాసుర సంహారం అనేటువంటి తోటి ఉంది. ఈ వృత్రాసురుడు అంటే వృత్రం, దేనైనా ఒక పరిధి కట్టేస్తాడు, ఒక కంచె వేసేస్తాడు. మనకి మన భావాల్లో మనమే పరిధులు కట్టుకుంటూ ఉంటాం అన్ని విషయాలను కదా. పరిధి దాటి బయటికి వెళ్ళాం, మన పరిధి మనకి ఒక పక్కన రక్షణ అయినా ఇంకొక బంధం, ఒక పక్క మరొక పక్కన అది బంధం కూడా, ఎందుకంటే అది దాటి మనం వెళ్ళలేం. అందుకని మన భావ పరిధుల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. అంటే ఇది వృత్రాసురుడు ఏమిటి అంటే, సృష్టిలో ఉండే తత్వం నువ్వు ఎలా భావన చేసుకుని ఒక పరిధి కట్టుకుంటే అదే నీకు పరిమితమైపోతుంది. దైవం అపరిమితుడు, దైవం నుంచి దిగి వచ్చినటువంటి నీవు అపరిమితుడు. కానీ నువ్వు ఎంత పరిమితులు ఏర్పరచుకుంటే అంత పరిమితుడు అయిపోతూ ఉంటావు. నిజానికి సృష్టిలో పరిమితం అంటూ ఏం లేదు, నీలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ నువ్వు అపరిమితత్వంలోకి పెరుగుతూ ఉంటావు. ఈ దైవాన్ని చేరుకోవటం మార్గం అంటే ఏంటంటే, మనకున్నటువంటి పరిమితం నుండి ప్రజ్ఞని క్రమంగా దానికి వికాసం కలిగించుకుంటూ దాన్ని అపరిమితమైన ప్రజ్ఞగా తయారు చేసుకుంటూ అనంతమైన తత్వంలోకి ప్రవేశించడం కదా. అది ఎప్పుడైతే మనకు వృత్తం ఉన్నదో అది దాటిపోలేదు. ఇప్పుడు భూమికి ఒక పరిధి ఉన్నది, ప్రతి గ్రహమండలానికి ఒక పరిధి ఉన్నది, సూర్యమండలానికి ఒక పరిధి ఉన్నది, నక్షత్ర మండలానికి ఒక పరిధి ఉన్నది, అన్నిటికీ పరిధులు ఉన్నాయి. ఏది చీమకు ఒక పరిధి ఉన్నది, దోమకు ఒక పరిధి ఉన్నది, ఎలుకకు పరిధి ఉన్నది, పిల్లికి పరిధి ఉన్నది, కుక్కకు పరిధి ఉన్నది, ప్రతి వాళ్ళకి ఇంకొక హద్దు ఉంటుంది కదా. ఇది దాటి వాడు పోలేడు. ఇట్లా లోకాలు ఉన్నాయి, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఇట్లా లోకాలన్నీ కూడా మరి ఇవి పరిధులు తాగుతూ ఉంటే ఆ లోకాల్లో ప్రవేశిస్తూ ఉంటాం. ఇది అనుకుంటే ఇక్కడే ఉంటాం కదా. ఈ అంతస్తు అనుకుంటే ఇంతే, ఇంకో అంతస్తు అనుకుంటే ఇంకో అంతస్తు ఉంటుంది. అంటే ఏడంతస్తులు, ఏడు లోకాలు ఉన్నాయన్నప్పుడు మనం ఒక లోకంలోనే నానా బాధపడిపోతున్నాం కదా. ఇది కాదురా, ఏడు లోకాలు ఉన్నాయని చెప్పినా మనం కూడా చదువుతూ ఉంటాం పూజలు చేసేప్పుడు కదా. ఓం భో ఓం భో అంటాం కానీ ఏది అనుభూతి, ఏది అందులోకి పెరుగుదలేది. పెరగాలంటే ప్రజ్ఞ పెరగాలి కదా, పెరిగిన కొద్దీ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇంద్రుడు అంటే ఏమిటంటే ఒక సూర్యమండలానికి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా భూమండలానికి అధిపతి శంబళ గ్రామంలో సనత్ కుమారుడు ఉన్నాడని, ఒక మొత్తం సూర్యమండలానికి ఒక ఇంద్రుడు ఉంటాడు. ఒక మొత్తం సూర్యమండలానికి ఒక ఇంద్రుడు ఉంటాడు, ఆయన అధీనంలోనే ఆ సూర్యమండలంలో ఉండేటువంటి ఆదిత్యులు, రుద్రులు, వసువులు, మరుతులు, అశ్విని దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, ఉచారణులు, అందరూ దిక్పాలకులు, మొత్తం అంతా దే ఆర్ అండర్ హిస్ సూపర్విజన్, ఆయన యొక్క పరిపాలనలో ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అలా చూడండి, పడిపోయాడు కదా, ఎక్కడికి వచ్చాడు, ఈ వృత్రాసురుడు పుట్టాడు. ఈ వృత్రాసురుడిని జయించకపోతే ఇతనికి గతి లేదనేటువంటి పరిస్థితి వస్తుంది ఇంద్రుడికి. సో వృత్రాసురుడిని ఎలా జయించంటే, దధీచి మహర్షి అనేటువంటి మహర్షి ఉన్నాడు, ఆయన శివభక్తుడు. ఆయన వెన్నెముకతో నువ్వు వృత్రాసురుడిని జయించని ఒక ఉపాయం చెప్తారు. ఎందుకంటే ఆ వెన్నెముక పరిపూర్ణమైనటువంటి యోగదండం. మనకైనా మన వెన్నెముకే మన యోగదండం. మన వెన్నెముకలోనే మనం మొత్తం యోగ ప్రజ్ఞ అంతా ఉంటుంది. వాడందరిలో కళ్ళి ఉత్తమోత్తముడు దదోచైత్యం అయి ఉండటం చేత దాన్ని తెచ్చుకుని దాంతో యుద్ధం చేసి బాగా గెలుస్తూ ఉంటారు. దాంతో యుద్ధం చేసినా ఓడిపోతాడు. ఎవరు? ఇంద్రుడు. ఓడిపోతే ఎందుకు ఇలా జరిగిందంటే విష్ణువుని గురించి ధ్యానం చేయమంటారు. విష్ణువు గురించి ధ్యానం చేస్తాడు, ఎందుకంటే విష్ణువు మరి మొత్తం చక్రం తిప్పే దైవం కదా. విష్ణు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై ఏం కావాలరా నీకంటే, నాకు ఆ వృత్రాసుడు సంహారం కావాలి, నువ్వు సాయం చేయాలంట మంత్రం ఇస్తా. విష్ణువు వజ్రం పట్టుకో, మంత్రం చెప్పు, వాడిని కొట్టేయండి. యుద్ధానికి వెళ్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఓడిపోతాడు. ఓడిపోతే అంటే నీకు ఏ మంత్ర దేవత అయితే నీకు ఉపదేశం చేసి ఏ విధంగా నువ్వు వృత్రాసురుడిని జయించాలో చెప్పినప్పటికీ కూడా నువ్వు ఓడిపోతావు. ఓడిపోతే అర్థం కాదు. అప్పుడు వృత్రాసురుడే పిలుస్తాడు, ఇంట్లో నీతో మాట్లాడతానని పిలిచి, నువ్వు అనుకున్న పద్ధతిలో నన్ను సంహరించలేవని, నువ్వు అనుకున్న పద్ధతిలో నువ్వే కాదు ఎవరు సంహరించలేదు, నీకేమిటి, నీకు విష్ణు ఇచ్చి ఇచ్చిన మంత్రం అన్నాడు. నారాయణ మంత్రం ఇస్తాడు. ఇప్పుడు ఆ మంత్రం మనం చదువుకుంటూ ఉంటాం, నారాయణ కవచం అని చెప్పి పూజలో మనకిచ్చారు కదా, అది కూడా అదే. సో ఈ మంత్రం చేసినప్పుడు ఏం చెప్తుంది నారాయణ మంత్రం? సమస్తము నారాయణ అని చెప్తుంది, అంతేగా. మీరు మంత్రపుష్పం చదువుకున్నా, విష్ణు సూక్తం చదువుకున్నా, ఏం చదువుకున్నా అంతా నారాయణుడు, అంతా నారాయణుడు, అంతా నారాయణుడు, అంతా నారాయణుడు అనే చెప్తాం కదా. అంతా నారాయణుడు అని చెప్తున్నటువంటి వాడివి నన్ను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నేను నారాయణుడే కదా, అది మర్చిపోతున్నావు నువ్వు. అది మర్చిపోయి నన్ను నారాయణుడిగా కాక శత్రువుగా చూడటం చేస్తా, నీ మంత్రమే నీకు పనిచేయట్లేదు. నువ్వు అందరిలోనూ నారాయణ చూసావనుకో, అప్పుడు నీకు అపజయం ఉండదు. నువ్వు మొత్తం అంతా నారాయణుడిగా చూసి నన్ను చూడంగానే నారాయణుని మర్చిపోతున్నావు. మనం కూడా అంత దైవమైన ఎంత సాధన చేస్తున్నా ఇష్టమైన వాడు కనబడితేనే మర్చిపోతాం, ఇష్టం లేని వాడు కనబడినా మర్చిపోతాం. ఇంకెందుకు ఆ నారాయణ మంత్రం అని కదా. ఇష్టమైతే మనకి వాళ్ళ ఇష్టమైనవి కనబడతాయి, ఇష్టం లేకపోతే వాళ్ళ ఇష్టం లేనివి కనబడతాయి. నారాయణుడు కనబడ్డావు అని చెప్తే ఆ నారాయణుడు కనపడటం అనేటువంటిది సులభమైన విషయం కాదు. చెప్పినా కూడా అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పి మనం ఎంత బాగా చెప్పుకున్నా చూసేప్పుడు ఏం కనిపిస్తుంది, వినిపించేప్పుడు ఏమనిపిస్తుంది, అది నారాయణమేన గుర్తున్నట్లేదు కదా. అది గుర్తుంటే నువ్వు మంత్రదీక్షలో ఉన్నట్టు, అది లేనప్పుడు పోయాడు. అందుకనే వృత్రుడే చెప్తాడు, నీ చేతిలో ఉండే వజ్రం అనుకోక నారాయణ అనుకోమంట. ఎదురుకుండా నేను కనిపిస్తున్నా కదా నీకు, వృత్రుడు అనుకోక నారాయణ అనుకో. నువ్వు కూడా నేను అనుకోపోక నారాయణుడు అనుకో. నువ్వు నారాయణుడు, నీ చేతిలో ఉండే వజ్రం నారాయణుడు. నువ్వెవరినితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నావో వాడు నారాయణుడే అని భావం చేయి. ఆ భావన పెట్టుకుని నీ వజ్రానికి అప్పుడు ప్రయోగించు నేను. ఆయన చిన్న పార్టికల్స్గా అయిపోతాడు, కానీ ఉంటాడు సృష్టిలో ఎప్పటికీ. ఎక్కడ ఉంటాడు? మన భావపరిమితులుగా ఉంటాడు. ఎవరు భావపరిమితులు? వాళ్ళవి కదా. ఆ భావపరిమితులుగా వాళ్ళని బంధించి ఉంచుతాడు ఉత్రుడు. ఈ ఇంద్రుడు అనేటువంటి ఆయన ఇదం ద్రా అని అర్థం. ఇంద్రుడికి నివృత్తి ఏమిటంటే ఇదం ద్రా ఇంద్రహ అంటాడు. ఇదం అంటే ఇది, ఈ చేయబడినటువంటి సృష్టి. ద్రా అంటే రక్షించేవాడని. సూర్యమండలాన్ని రక్షించడానికి ప్రతి సూర్యమండలానికి ఒక ఇంద్రుడు. నువ్వు రక్షణ చేయాలంటే నీకు దైవం యొక్క సహకారం అని కావాలి. ఆ సహకారం పొందడంలో నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల నువ్వు పరిమితులు ఏర్పాటు చేసుకోవడం వల్ల నువ్వు చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయావు. అలా మనం కూడా మనం చేసే పనుల వల్ల మనకు వచ్చే భావాల వల్ల మనకేంటి, మనము ఇతరులు అనే భావం ఒకటి ఉంటుంది ముందు. ఆ ఇతరుడుగా ఉండేవాడు కూడా వాడే మనలాంటి వాడే అనేటువంటి భావన ఉండదు కదా. అంచేత ఏమంటే ఒకటే రెండుగా కనిపించడం వల్ల మనకు కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఈ మనసులో ఎన్ని పరిమితులు ఉంటాయో, ఇది పుట్టుక చేత కొన్ని పరిమితులు కదా. నేను ఫలానా కులం, నేను ఫలానా రాష్ట్రం, నేను ఫలానా దేశం, నేను ఫలానా లింగము, అంటే పురుషుడని స్త్రీని, ఇవన్నీ భావాలే కదా. ప్రజ్ఞకి అవన్నీ ఏం లేవు. సో ప్రజ్ఞకి నిర్వచనం లేదు. మనం ఎలా నిర్వచించుకుంటే అలా అది ఏర్పడిపోతుంది. ఇప్పుడు మనం మన రాష్ట్రం ఇంకో రాష్ట్రం అనుకున్నాం అనుకోండి, అది మన యొక్క సత్యం, అక్కడే ఉండదు ఆ సత్యం కదా. మన రాష్ట్రం, మన జిల్లా, పక్క జిల్లా, ఈ జిల్లాకి ఆ జిల్లాకి ఆ భూమిలో ఏమి తేడా ఉండదు. ఇటు నుంచి అడుగు పెడితే ఇక్కడేం మొక్కుందో ఆ పక్కన అదే మొక్క ఉంటుంది కదా. వాటికేమి ఇది ఒరియా ఇది ఆంధ్ర అని ఉండదు కదా, మనకుంటుంది. ఎందుకంటే మనకు మనసులో ఉంది కాబట్టి. ఇట్లా మనకి పరిమితులు ఎన్ని ఉంటే అంత మనం సంకుచితమైపోతూ ఉంటాం. అపరిమితమైన తత్వం తెలియాలంటే అంతా ఒకటే నిండి ఉన్నది. సౌకర్యం కోసం కొన్ని మనం విభాగాలు చేసుకున్నాం తప్ప అవి సత్యం కాదని తెలియాలి. ఇప్పుడు భూగోళం మీద భూమధ్యరేఖ ఉన్నదా? లేదు. అవగాహన చేసుకోవడానికి మనం భూమధ్యరేఖ ఏర్పాటు చేసుకుంటాం అవగాహన. అలాగే మకర రేఖ అంటాం, ఇంకొకటి కర్కాటక రేఖ అంటాం. ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. లేని ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా ఇప్పుడు ఒక జీవన విధానం మనం ఏర్పరచుకుంటాం. కానీ అవి పూర్ణ సత్యం కాదు, తాత్కాలికమైన సత్యాలను గుర్తు ఉంచుకుని జీవిస్తూ ఉండాలి. ఈ ఇంద్రుడికి జరిగింది ఏమయ్యా, ఏం జరిగిందంటే ఎప్పుడైతే తాను ఈ ఇంద్ర పదవి దక్కినప్పుడు మూడు లోకాల మీద ఆధిపత్యం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ఇంద్రుడికి పాపం అప్పుడప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక అసలు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇంద్రుడిని. కారణం ఏమిటంటే ఇంద్రుల్లోనే ఉంటుంది కారణం. ఎందుకని ఈయనకి అసలు ఎందో ఒక మార్పు లేని ఒక స్పష్టమైన భావం ఉంది వాడు మనకి శత్రువులో అని. శత్రువులను నువ్వు భావించడం చేస్తే వాడు శత్రువుడుగానే ఉంటాడు కదా. శత్రువు నువ్వు భావన చేస్తుంటే నువ్వు చేసే పనులన్నీ నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా ఆ శత్రుత్వాన్ని పెంచేట్టుగానే ఉంటాయి కదా. అసలుకి అలాంటి భావం ఉండదు. వాళ్ళ దారిన వాళ్ళకి ఇచ్చే లోకాల్లో వాళ్ళు ఉంటారు. వీడేమన్నా కొంచెం ఎప్పుడైనా బలహీన పడితే అది కూడా వచ్చి ఆక్రమిస్తారు వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన కోసం, మనకు కూడా కాలం బాగుండక జీవన ప్రవాహంలో ఒక్కోసారి కాలం బాగుంటుంది, ఒక్కోసారి కాలం బాగుండదు. బాగుండనప్పుడు మనకే కొంచెం అంతంత మాత్రంగా ఏవో భావాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా అక్కర్లేని మాటలు మాట్లాడతారు. చేత కదా మనుషులకి, ఎట్లా కష్టంలో ఉండేవాళ్ళని పలకరించడం అందరికీ చేత కదా. వాళ్ళు కూడా వచ్చి ఇంకొంచెం బాధ కలిగించి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ శమ ఓ శమ అంటూ ఇంకొంచెం బాధ పెంచేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలే వీడు కుంగిపోతూ ఉంటాడు, ఇంకా కుంగ తీస్తుంటారు. ఇట్లా కుంగతో ప్రజ్ఞకి ఏదైనా కుంగుపాటు వస్తుంటే లోపలుండే అసలులందరూ విజృంభిస్తారు. విజృంభిస్తే మనం ఇంకా బలహీన పడతాం. అప్పుడు కావాల్సింది ఏంటంటే కష్టంలో ఎక్కువ భగవద్ ఆరాధన కావాలి. కష్టంలో ఉన్నప్పుడు ఎంత వీలుంటే అంత వెలుగును పట్టుకోగలిగి వెలుగుకు సంబంధించిన ప్రజ్ఞల్ని పట్టుకోవాలి. మామూలుగా బాగా ఇబ్బందిగా ఉందనుకోండి, విష్ణు సహస్రనామం చదవమంటారంటే నమస్కారం మాకు వద్దండి చెప్తారు. ఎందుకంటే వాడికి చాలా బాధగా ఉంటుంది. వాళ్ళంతా వీడు వచ్చిప్పుడు విష్ణు సహస్రనామం ఏం చదవాలే అనిపిస్తుంది. ఎప్పుడు విష్ణు సహస్రనామం చదివితే ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా. అట్లాగే కాస్త ఏమన్నా రుద్రాభిషేకం చేయమంటారంటే దండం పెడతాడు, బాబు కాస్త నేను ఇట్లా హాయిగా ఉండను, కాస్త ఇట్లా హాయిగా ఉండనివ్వండి అంటాడు. వాడు హాయిగా లేడు, వాడికి హాయి ఏమిటి, దుఃఖపడుతూ ఓ రుద్రం చేస్తే ఎట్లా ఉంటుంది. రుద్రం చేస్తే అక్కడున్న చీకట్లన్నీ పోతాయని కదా మనం చెప్పుకున్నాం. కానీ వీళ్ళు ఉండే భావం రుద్రం చేయనివ్వదు, విష్ణు సహస్రనామం చదవనివ్వదు, దైవస్మరణ చేయనివ్వదు, ఏమీ చేయనిదండి. ఇదొక విచిత్రం సృష్టిలో. అందుకని వెన్ యు ఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్, కష్టకాలంలో నువ్వు కోరి పట్టుకోవాలి వెలుగు దేవత ప్రజ్ఞలు పట్టుకోవాలి, కోరి పట్టుకోవాలి. ఆ సమయంలో మనకేమొస్తుంది, ఆ ఇన్నాళ్ళు చేసాం మనకేమి ఒరిగింది కనుక ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేయాలి, ఇట్లా వచ్చేస్తుంది బాగా. అట్లా మనకి మనమే తమాషగా ఈ వృత్తుడి యొక్క మాయలో పడిపోతుంది. అందుచేత ఈ వృత్తాంతం అండి, ఇది చాలా బాగుంటుంది. నెమ్మదిగా చదువుకుంటాం మనం, మొత్తం కథ ఎంత ఉంది అని తెలిసి ఉండి మొదలు పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది మొట్టమొదటిగా నేను ఎప్పుడు చెప్పాను తెలుసా, ఈ ఉపాఖ్యానం నేను 1985లో మొట్టమొదటి గురు పూజలో సింహాచలంలో చెప్పా. ఏం చేద్దంటే 1984 గురు పూజలకి మాస్టర్ గారు ఉన్నారు, 84 మాసిలో మాస్టర్ గారు విడిపోయారు. అందుకని 85 గురు పూజలో మన పరిస్థితి ఏమిటి, మనకి గురువు అదృశ్య స్వరూపుడు కదా. అంతకాలం గురుగారు చుట్టూ తిరిగిన వాళ్ళందరికీ ఇప్పుడు గురువుగారు కనపడ్డగా ఉన్నాడు, బృహస్పతి ఉన్నాడు, మాస్టరీకే ఉన్నారు, మనకు కనపడరుగా. అప్పుడు ఏమిటి పరిస్థితి, ఇంద్రుడి పరిస్థితి ఎలా ఉందో. అందుకని ఈ ఉపాఖ్యానంతో 1985 గురు పూజ ప్రవచనాలు ప్రారంభం చేశాను నేను. అప్పటికి మాస్టర్ రాసిన భాగవత రహస్య ప్రకాశం వివరణ ఈ ఉపాఖ్యానం చివరి వరకు రాయటం కూడా జరిగింది. తర్వాత ఇంకొకరు కొనసాగించారు, అది వేరే కథ. అంచేత మళ్ళీ మనం ఇప్పుడు 85 నుంచి 2022 అంటే ఎక్కడికి వచ్చాం, అది 15 ప్లస్ 22 38. ఎందుకంటే 85 నుంచి 2000కి బోత్ ఇయర్స్ ఇంక్లూజివ్ 16 అవుతాయి. నేను అకౌంటెంట్ని. కదా తర్వాత ఇప్పుడు 22 సుంచిత 38 ఏళ్ళకి ఓ చక్రం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట చెప్పుకోవడానికి. ఊరికే ముందు ఇవి చదువుకుంటూ వెళ్ళటం మనం చేస్తాం, ముందుకు వెళ్తాం, కొంత అవగాహన. ఒక చక్రం తిరిగింది, మళ్ళీ ప్రవేశిస్తున్నాం అని చేత పాత గుర్తుపట్టు తెచ్చుకున్నాం. కథ కొంతగా అంతా కూడా ఒకసారి చెప్పుకున్నాం క్లుప్తంగా, చాలా క్లుప్తంగా చెప్పాం. ఇంకా వివరంగా కావాలంటే చిత్రకేతు ఉపాఖ్యానం అని ప్రత్యేకించి ఒక పుస్తకం రాశాను, చిత్రకేతు ఉపాఖ్యానం. అందులో వృత్తరాసుడు యొక్క మహత్యంతా ఉంటుంది. ఆ వృత్తరాసుడు ఒకప్పుడు ఒక మహారాజు ఆయన, చిత్రకేతు. ఆయనకి ఆంగిరసుడు, నారదుడు వీళ్ళందరూ ఉపదేశం చేస్తారు. ఆయన విద్యాధరుడు అవుతాడు, విద్యాధరుడు, విద్యాధరుడులో శ్రేష్ఠుడవుతాడు. ఆ తర్వాత అమ్మవారు అయ్యవారులో కూర్చుని ఏదో సభలో సంగీత నృత్య వినోదాలన్నీ ఆనందిస్తుందని ఆకాశాన్ని చూస్తూ, ఈ అమ్మవారికి ఎప్పుడు అయ్యవారి అంకం వదలలేని పక్కన కూర్చోవచ్చు కదా అని అనిపించి నవ్వేటండి. నవ్వితే అమ్మవారి కోపం వచ్చేస్తుంది, నన్ను చూసి నవ్వుతాడు వీడు అని వాడిని అసుడై పుట్టమంది. ఎవండి, సమస్త సృష్టి విద్యలకన్నిటికీ మూలం విద్యాధరుడు. వాళ్ళ విద్యే వాళ్ళ దేహంగా ఉంటుంది, విద్యాధరులు అంటే వాళ్ళు. అలాంటి విద్యాధరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి అమ్మవారు నువ్వు నవ్వుతావరా నన్ను చూసి అని చెప్పి ఎందుకు నవ్వాడు, ఎప్పుడు ఆవిడ శివకామేశ్వరం కాస్త శివాస్వాధీన వల్లభ అని గురుగారు అంటే అయ్యవారి ఎడమతడం మీదే కూర్చుంటుంది ఆవిడ. నీదే తల్లి ఎడమతడం మేమెవరం కాదనా, మేము క్లెయిమ్ చేయము. ఏదో సభ కదా, పక్కన కూర్చుంటే ఆయన సుఖపడతాడు, సభ ఆనందిస్తాడు కదా అని ఏదో ఆయనకు భావన వచ్చింది. అందుకే నువ్వు నవ్వు నవ్వేటండి ఆ పైనుంచి. నవ్వితే అమ్మకి తెలీదా, కోపం వచ్చి, కోపం వచ్చి నువ్వు అసుడై పుట్టం. పుట్టమంటే ఆ ఆకాశంలో తన రథంలో వెళ్తున్నవాడు గబాలను దిగొచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి నవ్వుతూ కాళ్ళకు దండం పెడతాడు. నవ్వుతూ ఎందుకో తెలుసా, అమ్మవారి కోపం కానీ ఆ శాపం కానీ తనకు వచ్చిన భావం కానీ అంతా నారాయణుడే ఆయనకి. అది ఆయన భావాలు మనకు కలుగుతాయా, వాడు కలిగించాడు. ఆ స్థితిలో ఉంటాడు చిత్రకి అది వృత్తరాసుడు. అందుకనే అమ్మ శాపం పెడితే అమ్మ శాపం పెట్టింది అనుకోడు, అమ్మవారు నారాయణుడే, శాపం ఏంటి నారాయణమే, పక్కన కూర్చున్నాయన నారాయణుడే, తనకి కలిగిన భావం తనకు కలిగిన హాస్యం కూడా నారాయణుడే, అంత సమస్త నారాయణుడే. ఎప్పుడు కూడా ఎవరన్నా ఉండగలండి. కాబట్టే భాగవతోత్తములో అత్యుత్తమవుడుగా చెప్తారాయన. అందుకని ఆయన వచ్చేసి ఇద్దరికి దండం పెట్టేసి అమ్మ పక్క చూసి నవ్వి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అమ్మవారికి ఆశ్చర్యం, అమ్మవారికి ఆశ్చర్యం, ఇదేమిటంటే వీడు శాపం పెడితే దేవతల్లో ఉత్తమవుతున్న శ్రేణులకు సంబంధించిన వాడు విద్యాధరుడు, వాడిని అసుడై పుట్టమని నేను శాపం పెడితే వాడిని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడేనని పక్కన నేను అడుగుతుంది. అదే మరి విష్ణు భక్తులంటే అంటారు. విష్ణు భక్తులంటే అదే మరి. విష్ణు భక్తులు శ్రేష్ఠుడు అతడు. నువ్వు శాపం పెట్టేమిటి, నువ్వు శాపం పెట్టావని అనుకోడు ఆయన. ఇవన్నీ ఏముండ ఒకటే ఉంటుంది, నారాయణమే ఉంటుంది. అందుకని విష్ణు భక్తుడి యొక్క ప్రశస్తిలో ప్రాశస్యం గురించి అప్పుడు శివుడు చెప్తాడు. ఇప్పుడు మనకి మీకు అజామనుడు కథలో యమకింకరులు విష్ణు కింకరులలో మనం చెప్పుకున్నాం, విష్ణు కింకరులు ఎలా ఉంటారు కదా, అలాంటి వాడండి వృత్రాసుడు. అంచేత ఈ భాగవత పఠనంలో ఈ వృత్రాసుర ఉపాఖ్యానం పరాకాష్ఠగా తీసుకోవాలి. ఎందుకంటే రకరకాల కథలు మనకి అన్నిట్లోనూ భగవంతుని దర్శనం చేసిన వారే భాగవతోత్తములుగా మన కథలు ఉంటాయి. ప్రహ్లాదుడైనా అంబరీషుడైనా ఇవన్నీ కూడా కదా, ఇది ఉత్తమోత్తమైన కథగా చెప్తారు. ఆయన చేత ఆ కథలాగా మనం ప్రవేశిస్తున్నాం. ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నానంటే పై వారం మన క్లాస్ ఉండదు, ఆ పై వారం పూజలు ఉంటాయి. ఈ లోపలి కళ్ళ కొంచెం బాగు చేయించుకోవాలి, ఆయన చేయించుకుంటే ఇది బాగా కనిపిస్తుంది. ఈ బాగా కనిపించకుండా ఇటు గుడిగుడ్డుగా చూసుకుంటూ చెప్పడం ఇష్టం లేక కిందటి తరగతి కూడా పుస్తకం అట్లా పెట్టి మాట్లాడేశాను. ఆ కిందటి తరగతి కూడా పుస్తకం అట్లా పెట్టి కార్యకారణ లోకాల గురించి మాట్లాడేశాను. ఈరోజు కూడా అదే పని చేశాం, కానీ ఇంకో అరగంటుంది, కొంత ఇది కూడా మనం ప్రవేశం చేద్దాం, నెమ్మదిగా ప్రవేశం చేద్దాం. ఇంద్రుడు ఒక మారు మూడు లోకములపై తనకు కలిగిన ఆధిపత్యమును కూర్చి గర్వించాను. సమస్య అక్కడ వస్తుందండి, గర్వించడంలోంచి వస్తుంది. ఇంద్రుడు ఒక మారు మూడు లోకములపై తనకు కలిగిన ఆధిపత్యమునకు గర్వించాను. ఇందుకు గర్వం ఎందుకు? అది మరి జీవలక్షణంలో ఉండే చిట్ట చివరి అవకరం. మనకి తొమ్మిది అవకరాలు చెప్తారు. ఈ తొమ్మిది అవకరాల వల్ల మనం ఎప్పుడు బంధింపబడే ఉంటాం. ఈ తొమ్మిది అవకరాలు దాటి ఉంటే మనకి జీవేశ్వర అనుసంధానం కలిగి ఉండి సురక్షితంగా ఉంటాం. లేకపోతే ఈ తొమ్మిది అవకరాలు ఏ అవకరమైనా మనకి ఈ వృత్రం ఏర్పాటు చేసేయచ్చు. వృత్రం అంటే బంధం అండి, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు పశువు చుట్టూ వేరు తాడు, అలా తాడు వేసినట్టుగా పాశం, వర్ణ పాశం ఉంటారు. వర్ణుడికి కూడా వృత్రుడు అనేటువంటి ఒక బిరుదు ఉంది. అందుచేత ఇంద్రుడికి గర్వం కలిగింది. గర్వం దేనికి? గర్వము మనకి మొత్తం చెప్తారు సిద్ధులు. మనకి మనం పరిమితం కాకుండా దైవంతో కూడి ఉండి అపరిమితులుగా అనుభూతి చెందడానికి తొమ్మిది ప్రధానమైన లక్షణాలు చెప్తారు. అందులో ఒకటి ఏంటంటే ధనమందు అత్యాసక్తి ఉండటం ఒకటి, ఒక పరిమితి ధనాసక్తి. రెండవది స్త్రీ పురుషుల యందు ఆసక్తి, స్త్రీకి పురుషుని యందు, పురుషుని యొక్క స్త్రీ యందు, అది రెండవది. మూడవదేమో సుఖం అనే పేరున సౌకర్యాలు అమితంగా పెంచుకునే ఒక బుద్ధి. మూడు ముందు మూడు ఇవి అంటే సుఖం పేరున అలా సౌకర్యాలు పెంచుకుంటూ పోతుంది కదా. నేల మీద కూర్చునే వాళ్ళం, కూర్చునే వాళ్ళు ఫ్యాన్లు పెట్టుకుని, ఫ్యాన్లు కూడా సౌకర్యంగా లేవనుకుని ఏసీలు పెట్టుకుని, ఎన్ని పెట్టుకున్నా సౌకర్యం, నీలో సుఖం అనేటువంటి తృప్తి లేకపోతే ఏం పెట్టుకున్నా ఏదో ఒకటి మనకి అసౌకర్యంగానే వస్తుంది. అన్నీ పెట్టుకున్న తర్వాత కరెంటు పోవచ్చు కదా, ఏదైనా జరగచ్చు. అందుకని సుఖం వెంట పడిపోయే, సౌకర్యాలు వెంట పడిపోయేవాడికి ఎప్పుడు ఏదో ఒకటి అసౌకర్యంగానే. ఎన్ని కూర్చులు, నీ నడుము బాగుండాలి తప్ప ఎన్ని కూర్చులు మారిస్తే మాత్రం ఉపయోగం ఉంది కదా. కుర్చీ తప్పలేదు కదా, తప్పు మన నడువులో ఉంది, మనలో ఉంది. అందుకని సుఖముకై వెదకుట ఒకటి, ధనముకై వెంటబడుట రెండు, స్త్రీ పురుష ఆసక్తి మూడు, అదొకటి. ఇవి మూడండి. తర్వాత ఇంకో మూడు ఉన్నాయి. అదేంటి అంటే అన్నిటి అందు అత్యాశ. ఆ అత్యాశ వల్ల ఏమవుతుందంటే భయం వస్తూ ఉంటుంది, మనం కోరింది దొరుకుతుందో దొరకదో అని. ఆ భయంలోంచి నెమ్మదిగా అనుమానం వస్తుంది, మనకేమైనా ఆపద కలుగుతుందేమో అని. అందరికీ అనుమానమే కదా, భయం వల్ల ఆశ వలన అనుమానం ఏర్పడుతూ ఉంటుంది. దాంట్లోంచి ఒక రకమైనటువంటి ఈ భీతి కలుగుతూ ఉంటుంది, భీతిన భయాన ఒకటే. అందుకని అత్యాశ, ఆ పైన ఏమంటారు భయము, ఆ పైన అనుమానం, మూడు. ఈ మూడు మనం పీడిస్తుంటే ఎవరు పీడించగలం? మన ఆశ మనం పీడిస్తుంటుంది, మన భయం మనం పీడిస్తుంటుంది కదా. మనకుండే అనుమానం చెప్పింది ఏమంది? అనుమాన పక్షికి ఇంక జీవితంలో సుఖం లేదు, ప్రతిదానికి అనుమానిస్తారు కదా. అసలు అది అన్నిటికన్నా ఎక్కువ దురదృష్టం ఏమిటంటే అనుమాన పట్టం. ఇంక వాడు దేంట్లో ఏ విషయంలో సుఖపడ్డాడు, ఏ విషయంలో సుఖపడ్డాడు? ఎందుకంటే ప్రతిదానికి అనుమానం, అతని చెట్ల చెయ్యి ఎందుకు అట్ట పెట్టుకున్నాడు హనుమాన్. ఈయన ఎందుకు ఇట్లా వంకరగా కూర్చున్నాడు హనుమాన్. ఆయన ఎందుకు అట్లా వాలుగా కూర్చున్నాడు హనుమాన్. పెద్దానికి అనుమానం ఎన్ని ఏం పడి ఏం చూసినా అనుమానించేటువంటి వాడు సుఖం కూడా ఉండదు. ఇదొక సెట్టు. ఇది కాకుండా ఏంటంటే అసూయ పట్టం అనేటువంటి దోషం ఉంది. పక్కవారిని చూసి పోల్చుకుని అసూయ పడిపోతూ ఉంటారు కదా. ఎందుకంటే సృష్టిలో మనకున్నా మనకున్నాయి, ఇతరులకున్నవి ఇతరులకున్నాయి, మనకి ఉన్నవి ఇతరులకు ఉండకపోవచ్చు, ఇతరులకి ఉన్నవి మనకు ఉండకపోవచ్చు, అందరికీ ఉన్నవన్నీ మనకు ఉండవు కదా. ప్రతి విషయంలో కూడా మనకన్నా ఇంకోటి బాగుంటాడు. మనకన్నా అందమైన వాడు ఒకడు ఉండొచ్చు, మనకన్నా సమర్థుడు ఒకడు ఉండవచ్చు కదా, మనకన్నా తెలివైన వాడు ఒకడు ఉండవచ్చు, మనకన్నా ఆరోగ్యం ఉన్నవాడు ఉండవచ్చు. ఉండకూడదా? ఉంటాడు కదా. ఒకడే ఉండకపోవచ్చు అట్లా. అన్నిట్లోనూ మనకన్నా ఎక్కువగా ఒక్కడే కనిపిస్తే ఎక్కువ బాధపడిపోతాం. కానీ ఎవడోడు ఉంటాడు మనకన్నా ఆరోగ్యం బాగుండేవాడు, అందంగా ఉండేవాడు, చక్కగా భాషణ చేయగలిగినవాడు, చక్కగా ఆలోచన చేయగలిగినవాడు, మంచి పరాక్రమం ఉన్నటువంటి వాడు, యుక్తి ఉన్నటువంటి వాడు, నిపుణత ఉన్నటువంటి వాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విషయంలో మనకన్నా గొప్పగా ఉంటాడు. ఎవరిలో ఉండే కళ్యాణ గుణం వాళ్ళది, నీలో ఉన్నది నీకు ఉన్నాయి, నీ దాన నువ్వు నీకున్న వాటితో నువ్వు ముందుకు వెళ్లకుండా ప్రయాణంలో పక్క వాళ్ళని చూసి చేర్చేవాడు వాడంత దురదృష్టవంతుడు అవ్వలేడు. అందుకనే అసూయ ఉన్న చోట అసలు ఏ ప్రోగ్రెస్ ఉండదని చెప్తా కదా. ఇప్పుడు వ్యాపారస్తుడు ఉన్నాడు, పక్కవాడు వ్యాపారం బాగుంటే విడిపిస్తుంటాడు కదా. ఉద్యోగస్తులు ఉన్నారు, పక్కవాడికి ప్రమోషన్ వస్తే విడిపిస్తాడు, వాడికి ఇచ్చారు నాకు ఎవరేది అంటారు కదా. అంటారా? ఏదైనా పక్కవాడితో పోల్చుకోవడం వల్ల కదా. ఈ పక్కవాడితో పోల్చుకోవడం అనేది పెద్ద రోగం మనిషికి. అది మనకి 7వ పరిమితిగా చెప్పారు, దాంట్లో నుంచి బయటపడలేరు ఎవరు. అందుకనే శ్రీకృష్ణుడు కూడా ఆ రాజవిద్యా రాజకృత్యంలో అసూయ నీకు లేదు కాబట్టి నీకు ఈ సహస్యం చెప్తున్నాను, శ్రద్ధావాన్ అనసూయవాన్ అంటాడు. నీకు అసూయ లేదు కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను, నీ రహస్యం అతను చెప్పలేను అంటాడు కృష్ణుడు. కానీ నిజానికి అర్జునుడికి అసూయ ఉందా లేదా? అందుకనే ఎక్కలేదు కూడా, ఎక్కలేదు కూడా. అంచేత అసూయ. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే పక్కవాడితో పోల్చుకోవడం మొదలు పెడతామో వాడిని కొంచెం తక్కువ చేయాలనే భావన మనలో పెరుగుతూ ఉంటుంది. నాకు తెలుసులేండి వాడి గురించి, వాడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని వాళ్ళ మీద మన అభిప్రాయాలు చెప్తూ ఉంటాం కదా. ఒపీనియన్స్ అబౌట్ అదర్స్, అది 8వ పరిమితి. అందుకని ఏంటంటే వాడు జీవుడుగా దైవం యొక్క అంశాన్ని గుర్తుండేటువంటి వాడు భక్తుడు. వాళ్ళు ఉండేటువంటి వాడిని కూర్చిన అభిప్రాయములు దురభిప్రాయములుగా మనం ఏర్పరచుకుని అనుగుణంగా వాళ్ళతో ప్రవర్తిస్తుంటాం కదా. అదొక పరిమితి, అది 8వ పరిమితి. 9వ పరిమితి గర్వం ఉండేది. గర్వం ఉండేవాడు చాలా సులభంగా పడిపోతాడు. అందుకని ప్రైడ్, ప్రిజిడెన్స్ అండ్ జెలసీ, ఇది టాప్ మోస్ట్ ట్రయాంగిల్ అంటారు. ప్రైడ్, ప్రిజిడెన్స్ అండ్ జెలసీ, ఆంబిషన్, ఫియర్ అండ్ డౌట్ ఇంకొక ట్రయాంగిల్, మనీ, సెక్స్ అండ్ కంఫర్ట్ ఒక ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్స్. ఈ 3 కూడా సోపాన క్రమంలో మన బంధించేస్తాయి. ఈ 3 మనలో ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటే చాలు అని చెప్తారు. ఇక్కడ ఏమైంది, ఇంద్రుడికి 3 లోకాల్లో జయించాడండి. జయించేసరికి ఏదో సభ పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి నీకు నెమ్మదిగా లోపల నుంచి ఒక గర్వం వచ్చింది, మనం కదా అనిపించింది. గర్వపడాను. వసవులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, దేవతలు మొదలగు మండలములు తన్ను పరివేష్టించి ఉండగా సింహాసనముపై కొలువుండెను. సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, సర్పములు మొన్నగు దేవయోనులు కూడా కొలువుండిరి. రంభా మొదలగు అప్సరసలు నృత్యము గానము చేసి మొరొక్కి అతనిని కీర్తించి వేనే పోయిన వేళ పొగడుచుండరి. మంచి క్లైమాక్స్ ఉంది సభ కదా, సెలబ్రేషన్స్, అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు చూడండి, ఉండాల్సిన వాళ్ళందరూ, సూర్యమండలంలో ఉండే వాళ్ళందరూ ఉన్నారండి. ఎవరు వాళ్ళందరూ అంటే అశ్విని దేవతలు ముందు, ఆదిత్యులు, మరుతులు, రుద్రులు, వసవులు, వీళ్ళు కాక సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, సర్పములు, మొన్నగు అంటే దేవతా సర్పాలు, ఇవన్నీ చేరినాయి. అంటే పెద్ద సెలబ్రేషన్ సభ పెట్టినప్పుడు పెద్దవాళ్ళ సభ పెడితే అందరు రావాలి, రాకపోతే ఎవరు రాలేదో గుర్తిస్తూ ఉంటారు కదా. వచ్చిన వాళ్ళని రా అలా ఉండగా రానివాడు ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చిన గోళ పెడితే మనకని పెద్దవాడి సభకి అందరూ వచ్చేస్తూ ఉంటారు. అందుకని అందరూ వచ్చారు సభకి. సో అక్కడ అంతా జరుగుతున్నది. ఆ రోజు పౌర్ణమి, సంపూర్ణ చంద్రమండలము కూడా సిరులతో అతనికి అలంకారముగా నుండెను. చంద్రమండలమునే గొడుగుగా పట్టి ఆకాశ గంగా తరంగములలో పరివారమందరూ కొలుస్తుండ్రి. ఒకసారి ఇమాజిన్ చేసుకోనంటే ఒక పౌర్ణిమ మొత్తం 16 కళలతో చంద్రుడు మొత్తం అంతా ఆకాశం అంతా నింపొచ్చాడు. మరి ఆయన కూడా ఉండాలి కదా సభలో, అందుకని ఆయన పూర్తిగా పరిపూర్ణమైనటువంటి వెన్నెలతో విరిగిపోతూ ఉన్నాడు. అక్కడంతా ఆదిత్యులు, రుద్రులు, వసువులు, మరుతులు, అశ్వనులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు అందరూ చేరారు. ఎటు చూసినా ఎలా ఉంటుందంటే అలాంటి ప్రాంతంలో ఎక్కడి నుంచి చూసినా ఒక గొడుగు పట్టినట్టుగా వెన్నెల. చంద్రుడు నడినెత్తి మీద ఉంటాడు, గొడుగు పట్టినట్టుగా మొత్తం అంతా వలయాకారంగా చంద్రమండలం అంతా కూడా వెన్నెలతో నిండిపోతూ ఉంటుంది. అక్కడేమో అప్సరాది కన్యలు ఉన్నారు కదా, వారందరూ నృత్య నాట్యాలు చేస్తూ ఉన్నారు. చాలా కోలాహలంగా ఆ సభ ఉన్నదనమాట. అందరూ ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని ఉన్నారండి. అక్కడ చింతామణి మొదలగు మహారత్నములు తాపిన బంగారు వెలుగుల సింహాసనమున ఇంద్రుడు కొలువై ఉండెను. మరి ఒక సింహాసనముపై శచీదేవి కూర్చుండెను. దిక్పాలకులు కూడా వారి వారి స్థానములలో ఉండి కొలుస్తుండది. అందరూ దిక్పాలకులతో సహా అందరూ వచ్చారు, అందరూ ఉన్నారు. వీళ్ళు రాలేదు అని ఎవరు లేరు, అందరూ ఉన్నారు. అలాంటి అద్భుతమైన సభ అన్నమాట. ఈ సభకి మాస్కర్ ఏం ఇచ్చారంటే, ఇది సూర్యమండలము సింహాసనముగా సౌర కుటుంబమును పరిపాలించే ప్రజ్ఞ యొక్క వర్ణనము అని. అంటే ఒక ఇంద్రుడు సభలో కూర్చున్నట్ట అంటే, ఇంద్రుడు అంటే సూర్యమండలానికి అధిపతి, అందుకనే ఇంద్రం పూర్వాధిపతి. లోకపాలక మావాహయామే ముందు ఇంద్రుడితోనే మొదలు పెడతాం మనం. అష్టదిక్పాలకుల్లో ముందు ఇంద్రుడిని పిలుస్తాం కదా. అంచేత ఆయన సింహాసనం, ఆయన చుట్టూ అష్టదిక్పాలకులు, ఆయన పరిగణలో ఉండేటువంటి మహత్తరమైన జీవులందరూ కూడా అక్కడ ఉన్నారు. అది ఒక ఒక ప్రజ్ఞ యొక్క స్థితి. ఇంద్రస్థితి అంటే ఇది ఇంద్రపదవిని పొందడం అంటే ఇది. అంటే మనకి ఇంద్రపదవి దక్కిందనుకోండి, దక్కితే ఇందులో చెప్పబడిన వీళ్ళందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు దర్శనం ఇవ్వటమే కాకుండా సహాయ సహకారాలు కూడా అంది వస్తాయి. అందుకనే పురాణాల్లో ఇంద్ర పదవి కోసం అందరూ ఎగబాగుతుంటారు, అందరూ ఇంద్ర పదవికి ఎగబాగుతుంటారు. ఎందుకని, అది చాలా ఉత్తమమైన స్థానం కదా. అందువల్ల ఇంద్రుడికి కూడా ఇంకొకటి ఇంద్రుడు అయిపోతే మనమేమైపోతామని భయం, ఇంకొకటి ఇంద్రుడు అయితే మనమేమైపోతామనేటువంటిది వీడి భయం. తప్ప వీడి ఇంద్రత్వం పోదు, మనలో ప్రజ్ఞలో లోపం వస్తే తప్ప ఇంద్రత్వం పోదు. తర్వాత ఇంద్రపదవిని ఆశించరు సిద్ధులు, సాధ్యులు, మునులు, వీళ్ళెవరు కూడా. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మతో కూడి ఉంటారు. ఇప్పుడు మరుతులు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు వాళ్ళందరూ ఇంద్రపదవిని ఆశించరు. ఏం చేద్దంటే వాళ్ళకి విషయం తెలుసు, వాళ్ళందరూ దైవంతో కూడి ఉంటారు, వీడికి సహకారం అందిస్తూ ఉంటారు. అంచేత ఈ ఇంద్రపదవి మీద ఆ ప్రజ్ఞ ఉన్న వాడికే మోజు కదా. ఒక సంస్థకి చైర్మన్ అయిపోవాలనిపించింది అనుకోండి ఎవరికన్నా, అలా తపన పడుతూ ఉంటాడు. అందరికీ అనిపిస్తూ ఉంటుంది, అది అందరికీ ఉండదు కదా. ఇప్పుడు జగద్గురు పీఠం ఉందనుకోండి, జగద్గురు పీఠంలో ఏది ప్రధానం? మాస్టర్ చైతన్యంతో యోగం చెందడం ప్రధానం కదా, అంతేనా? అది జరిగితే నువ్వు బ్రహ్మమైపోతావు కదా. జగద్గురు పీఠంకి భౌగోళిక అధ్యక్షుడయ్యావనుకోండి, అది ప్రధానం, ఇది ప్రధానం, ఏది ప్రధానం? చాలామంది పదవులకు ఆశించే జీవులు ఉంటారు, అందులో పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది. ఆ పదవులకు ఎందుకు వాళ్ళకి ఆసక్తి ఉండదు? వాళ్ళకి దేని ఎందు ఆసక్తి ఉంటుంది? పరమాత్మ ఎందు ఆసక్తి ఉంటుంది కదా. అంచేత వీళ్ళందరూ ఈయన కొలువులో ఉన్నారు తప్ప ఈయనకి సహకారం అందిస్తారు, సహాయం అందిస్తారు, కానీ ఈయన యొక్క సేవకులు కాదు. ఈయనకి లోపల వాళ్ళు ఉండరు, అది తెలియదు ఇంద్రుడికి, తెలియదు ఇంద్రుడికి. ఎందుకంటే ఈయన పరిపాలన ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా దైవంతో కూడి ఉంటారు, ఉండి వాళ్ళ కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ పరిస్థితుల్లో ఇంద్రుడు తనకి తాను ఎక్కువగా తన భావనే తన కూర్చున్నటువంటి గొప్పతనం అంతా ఆ భావనలో ఉండటం చేత ఏమైందంటే, ఆ ప్రజ్ఞ ఒక మహావ్యక్తిగా ఒక పరిణామమున ఇంద్రుడు అనబడును అని చెప్పారు. అక్కడ ఒక సూర్యమండలము సింహాసనముగా సౌర కుటుంబమును పరిపాలించు ప్రజ్ఞ యొక్క వర్ణనం ఇది. ఆ ప్రజ్ఞయే ఒక మహావ్యక్తిగా ఒక పరిణామమున ఇంద్రుడు అనబడును. ఇంద్రుడు అనగా శ్రేష్ఠుడనయ్యే గాని ఒక వ్యక్తి పేరు కాదు, ఇది వేదమందరి సంప్రదాయము అని. ఇప్పుడు నరేంద్ర అంటారండి, పక్షీంద్ర అంటారు కదా, మృగేంద్ర అంటారు, అంటే ఏంటి, ఈజ్ ది బెస్ట్ అమాంగ్ దెమ్ అని కదా. అలా మనకి ఇంద్ర అంటే శ్రేష్ఠ అని అర్థం. ఈ మండలానికి అన్నిటికీ ఇతడు పరిపాలకుడుగా ఉన్నాడు అని చెప్పి ఈ ప్రజ్ఞను ఒకసారి మనం ఊహించుకున్నాం అనుకోండి, ఇది మనకి లభించాలంటే భూమధ్యం దాటి సహస్రం వెళ్ళే లోపల ఇటువంటి దర్శనాలు అవుతాయి. ఈ లోపల ఆయే ప్రశ్న లేదు, ఎందుకంటే అవి ఉత్తమోత్తమైన లోకాలు మనకి భూమధ్యం పైన ఉంటాయి. అక్కడ మనకి ఈ దర్శనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవి చూస్తే మనకి పెద్దలు మనకి రాసి అందించారన్నమాట. ఇక్కడ ఒక సౌర కుటుంబమున సృష్టిలో వేరుగా వ్యక్తమైన వెనుక అది ఒక వ్యక్తి అయి ఇంద్రుడైన పేరున మెలుగుట అంతర్యామిత్వమును మెలుగుట అంతర్యామిత్వమును మరో పేరున అంతర్యామిత్వమును మరిపింపచేయనట్టు అవిద్య అనాది అయి అతనిపై ప్రసరించుట. ఇప్పుడు ఈ మతం దర్శించిన వాడికి ఇంద్రుడికి ఈ సభను దర్శించినప్పుడు ఇదంతా అంతర్యామి యొక్క తత్వమే కదా, కానీ తనలో గర్వం ఏర్పడటం చేత ఇది తన సభని, తనని సత్కరించడానికి ఏర్పరిచిన సభని, తానొకడు వేరుగా ఉన్నాడని ఇలాంటి భావాలన్నీ రాగానే అతన్ని అవిద్య ఆవేశించి, అంతేగా గర్వం రాగానే మనకి విస్మరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి భావన పోతుంది. మూడు లోకాలు జయించినటువంటి వాడు ఎవరి వల్ల జయించాడో మర్చిపోవటం జరుగుతుంది, మర్చిపోయి తానే అనుకోవటం జరుగుతుంది. తానే అనుకోవటం జరగటం చేత ఏమైందంటే అవిద్య ఆవరిస్తుందన్నమాట. అవిద్య ఆవరించగానే అంతర్యామిత్వం మరిపింపచేయనట్టు అవిద్య అనాదియే అతనిపై ప్రసరించుట, తత్ఫలితముగా సృష్టి చేయబడుతున్న మండలములలో మంచి చెడ్డలు ఉద్భవించుట, ఉపదేశించు నిమిత్త కారణములు ఎడల చెవికి పొరకముట, ఒకరి నుండి ఒకరికి ఉపదేశ రూపమున అంతర్యామిని స్వీకరించడానికి బదులు ఒకరిపై ఒకరికి మంచి చెడ్డలను అభిప్రాయములు ప్రసరింపచేసుకునుట ఇతిహాస రూపమున చెప్పబడినవి అన్నారు మాస్టర్ గారు. ఈ మంచి చెడ్డల అభిప్రాయాలు ఇవన్నీ తనలో ఇప్పుడు ఇంద్రుడు ఏర్పడడానికి కారణం ఏంది ఏంటంటే తన గర్వం వచ్చింది. గర్వం వచ్చేసరికి అభిప్రాయాలు వస్తాయి కదా, ప్రిజుడిస్, ఒపీనియన్స్ కదా. ఇలా రాగానే ఏం జరుగుతుంది, అంతర్యామి కనబడ్డాడు. అంతర్యామి కనబడకపోతే ఏమవుతుంది, కనపడుతున్న దాంట్లో దైవస్మరణ జరగదు, వినపడుతున్న దాంట్లో దైవస్మరణ జరగదు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆ స్థితిలో ఉపదేశాలు కూడా అందావు. ఉపదేశం అంటే ఒకరి నుంచి ఒకరికి అంతర్యామి అందించేటువంటి సందేశమే కదా. ఒకరి నుండి ఒకరికి అంతర్యామియే ఉపదేశం అందిస్తాడు. చెప్పేవాడు అంతర్యామి అనేటువంటి భావన వినేవాడికి ఉంటే అది ఉపదేశం అవుతుంది. చెప్పేవాడు అంతర్యామి అన్న భావన లేదనుకోండి, వినేవాడికి అది ఉపదేశం అవ్వదు. అంచేత అంతర్యామి నుంచి అంతర్యామిలోకి ప్రవేశించేది ఉపదేశం, అది వినే బుద్ధి ఉండదు. అలాగే చూసేప్పుడు కూడా ఎదుటివాడు అంతర్యామి రూపమైనటువంటి గుర్తుండదుగా. ఈ గుర్తుండబోవడమేగా ఆ విద్య. మొత్తం అంతా ఒకటేనండి, కనబడేది వినపడేది అదే అని గుర్తుంటే ఇవారం రైట్ స్టేట్ ఉండవలసిన స్థితిలో ఉన్నట్టు ఉంటావు. దాన్ని వివేకము అంటారు. ఎవరు వివేకంలో ఉంటారో వారికి కనపడుతున్నది దైవమే, వినపడుతున్నది దైవమే. సో మన పేరు వివేకం పెట్టుకున్నా మనకు అది లేదనుకోండి, పేరే వివేక్ కానీ చూస్తున్నప్పుడు దైవమే అని గుర్తున్నది కదా, వింటున్నప్పుడు దైవమే అని గుర్తున్నది కదా, ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అవిద్య వస్తుంది. అవిద్య వస్తే ఏం జరుగుతుంది? వాడు చెప్పింది వీడికి అర్థం కాదు, వీడు చెప్పింది వాడికి అర్థం కాదు. ఒకటి చెప్తే ఒకటి వినబడుతూ ఉంటుంది. తర్వాత అందులోంచి మంచి చెడ్డలు ఇది కరెక్టేనా కాదా డౌట్లు వస్తూ ఉంటాయి. వీడు చెప్పిన ఉపదేశం నాకు పనికి వస్తుందా పనికి రాదా అని డౌటే వచ్చిందనుకోండి, ఉపదేశం పుచ్చుకుంటుంటేనే నీకు అనుమానం వచ్చేస్తే ఇంకా నువ్వేం బాగుపడుతుంది. గురుగారు దీనివల్ల ఏమన్నా ఫలితం ఉందంటారా అని అడిగాడు అనుకోండి. ఉపదేశం పుచ్చుకున్న క్షణం అవగానే దక్షిణ చేతిలో పెడుతూ దీనివల్ల నాకేమన్నా పొందరుతుందంటారా అన్నారనుకోండి, ఇంకా వాడికి ఉపదేశం అవుతుందండి. ఇచ్చేవాడు దక్షిణ కోసం, ఉపదేశం ఇచ్చేవాడైతే గొడవ లేదు, ఇద్దరు ఒకే బళ్ళో ఉంటారు. కానీ ఇచ్చేవాడు అంతర్యామి అయి పుచ్చుకునేవాడు అంతర్యామి అయితే ఫలిస్తుంది. ఇందాక చెప్పా కదా వృత్రాసుడు వల్ల నారాయణ మంత్రం ఇంద్రుడికి ఫలించింది కదా, మరి విష్ణువు చెప్తే ఫలించలేదు కదా, ఎంత తేడా ఉందండి. వస్తాయి రహస్యాలని అంటే పొరలుగా ఎంతో బాగా ఇచ్చారు ఉపాఖ్యానం. అంచేత మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గర్వించడం వల్ల ఇంద్రుడు ఇన్ని కష్టాలు వచ్చినాయనికని చెప్తున్నారు. వీడికి అన్ని అభిప్రాయాలు కదా, తర్వాత వింట వినకపోవటం కంటం కనపడకపోవటం ఆయన వస్తే విస్మరించాడు కదా. అంచేత ఆ విధంగా జరిగింది. ఇంద్రుడు ఇట్లు కొలువనందు ఉండగా సకల మంత్రస్వరూపుడు ఉపదేశ స్వరూపుడు దేవతలందరికీ గురువు అగు బృహస్పతి కొలువునకు వచ్చను. ఇది కూడా చదివా కేంద్ర తరగతిలో. మంత్రస్వరూపుడు ఉపదేశ స్వరూపుడు అది ముఖ్యంగా తెలుసుకోవాలి. మంత్రం అంటే ఏమిటి? మంత్రం అంటే మనకు చాలా మంత్రాలు ఉన్నాయి కదా. ఇది చెట్టు నుంచి కాయలు రాలడానికి కూడా మంత్రాలు ఉన్నాయి కదా. మంత్రాలు చదివితే చింతకాయలు రాలతాయని మనకి సామెత కూడా ఉంది కదా. మంత్రం అంటే జీవుడికి అంతర్యామిగా ఉన్నటువంటి దైవానికి అనుసంధానం కలిగించేటువంటి శబ్దం. అందుకని అన్ని మంత్రాలు కావు. నిన్న కూడా క్లాస్లో చెప్పాను నేను అది. మంత్రం అంటే ఇప్పుడు సోహం అని ఉందనుకోండి, అతడే నేను, అది పరిపూర్ణ మంత్రం. పరిపూర్ణ మంత్రం శివోహం, పరిపూర్ణ మంత్రం ఓం తత్సత్, పరిపూర్ణ మంత్రం. ఇవేమిటి? నీకు దైవానికి సరాసరి అనుసంధానం కలిగించేస్తా. అలాంటివే అష్టాక్షరైనటువంటి నారాయణ మంత్రం భాగవతంలో అదే చెప్తారు. అలాగే ద్వాదశాక్షరి మంత్రం, అలాగే రుద్ర మంత్రం, లేక పంచాక్షరి మంత్రం. ఈ మంత్రాలకి జీవుణ్ణి దైవంతో అనుసంధానం చేసి ఏకత్వాన్ని అనుభవాన్ని తీసుకురాగలిగినటువంటి బలం ఉన్నటువంటి మంత్రాలు అవన్నీ, శక్తివంతమైన మంత్రాలు. ఇలాంటి మంత్రాల యొక్క పుట్టండి బృహస్పతి అండి. మంత్ర స్వరూపుడు అంటే ఆయన సమస్త మంత్రాలకే ఆయన ఆధారం, దేవతా గురువు. అందుకని ఇక్కడ ఏమన్నారని, సకల మంత్ర స్వరూపుడు అని. ఏ మంత్రమైనా దాని యొక్క ప్రభావం ఆయన ఎందు ఉంటుంది, దాన్ని అందరికీ ఆయన అందించగలడు కూడా. రెండవది ఉపదేశ స్వరూపుడు, నీకు మంత్రం ఇవ్వడం ద్వారా నీ లోపల ప్రవేశించి నీకు ప్రచోదనం కలిగిస్తాడు. గురువు మంత్రం ఇవ్వటం అంటే, ఉపదేశం చేయటం అంటే తాను శిష్యుల్లో ప్రవేశించడమే. అలా కాని వాడు గురువు కాదు. ఇప్పుడు మాస్టర్ సివివి నమస్కారం అని మనం పిలవగానే మనకు తెలియస్తూ తిరిగిపోస్తూ మన హృదయాంతరాల వరకు ఆయన దిగొచ్చేస్తాడు. అలా రాగలిగిన వాడే గురువు అవుతాడు. అందరూ గురువులు కాలేదు. పిలిస్తే వచ్చే హృదయంలో సాన్నిధ్యం ఇచ్చేటువంటి వాడు గురువు. ఎందుకంటే ఉపదేశపూర్వకంగా వస్తాడు. ఉపదేశపూర్వకం అంటే నీ లోపలికి, నీ దగ్గరగా, నీ హృదయ స్థానానికి దగ్గరగా చేరుకుంటాడు. అంచేత ఆయన ఉపదేశ స్వరూపుడు, మంత్ర స్వరూపుడు, దేవతలందరికీ గురువు. అగు బృహస్పతి కురువునకు వచ్చిన బృహస్పతిని చూచి మదముతో ఇంద్రుడు అట్లే శశి సహితుడై సింహాసనముపై కూర్చుండెను, గురువు వచ్చినని లేవలేదు. బాగా మంచి కిక్కులో ఉన్నాడాయన సభలో కదా, సెలబ్రేషన్ సభలో ఉన్నాడు. మరి ఈయన వచ్చాడు, ఎదురు నడవలేదు, నమస్కరింపలేదు, కూర్చుండటకు ఆసనము కూడా సమర్పింపలేదు. కొంచెం ఎక్స్ట్రా చేశాడు కదా. మామూలుగా ఏం జరగాలి, ఆయన అక్కడ కనపడంగానే ఇక్కడికి దిగి వెళ్ళిపోయి గోగోగో అక్కడికి వెళ్ళి ఆయన దండం పెట్టేసి పాదాలకి చేతిలో చేయి వేసుకుని తీసుకొచ్చి ఉన్నత ఆసనాల మీద కూర్చోబెట్టి తను తన భార్య వచ్చి నమస్కరించి ఏదో పువ్వులో పునస్కారం అదో చేయొద్దండి. ఎందువల్ల ఈయన వల్లే కదా ఆయన వస్తే ఏం చేశాడు, ఈయన లేవలేదు అండి ముందు. అంతలా తమస్ అవిద్య, లేవలేదు, ఎదురు నడవలేదు, నమస్కరింపలేదు, కూర్చుండక ఆసనం ఇవ్వలేదు. ఇంత సభలో కుర్చీ ఎక్కడో ఉందో వెతుక్కోవాలండి ఇప్పుడు గురుగారు కదా. వివేకము ఆవిర్భవించినను జీవుడు అజ్ఞానమునే మొదట ఆదరించి పొరకమైన స్థితిలో ఉండును. మాస్ గారి వివరణ, తెలియ కాదు ఇంద్రుడికి, తెలియ కాదు కదా, అట్లా వచ్చేసింది ఏమిటో. ఇప్పుడు గురుగారు వచ్చాడు, లేవాలని తెలియదా ఇంద్రుడికి. కానీ వివేకాన్ని కూడా ముందుది కమ్మేస్తుందంటున్నారు మాస్ గారు. వివేకం ఆవిర్భవించినను జీవుడు అజ్ఞానముచే అజ్ఞానమునే మొదట ఆదరించి పొరకమైన స్థితిలో పడును. ఇది వ్యక్తులకు జరిగినప్పుడు ఆ వ్యక్తులు దేవదానవులుగా ప్రవర్తించరు. ఇంద్రునికి జరిగినప్పుడు ఈ సృష్టి మొత్తముపై దాని ప్రభావము సోకుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఒక వాక్యం నాకు బాగా ఆకర్షిస్తుంది. ఇది వ్యక్తులకు కలిగినప్పుడు ఆ వ్యక్తులు దేవదానవులుగా ప్రవర్తించరు. ఇంద్రునికి జరిగినప్పుడు సృష్టి మొత్తముపై దాని ప్రభావము సోకింది. అంటే ఆయన చేసిన పొరపాటు మొత్తం సూర్యమండలానికంతా కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది. అంతేగా, ఒక చీఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో, ఒక ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే దేశాన్ని ఎలా బాధ పెడుతుందో, అలాగే ఆయన మొత్తం సూర్యమండలానికి అధిపతి అయి ఉండటం వల్ల ఆయన చేసిన ఈ పని దాని యొక్క ప్రభావం మొత్తం అంతటి మీద పడితే. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాస్టర్ గారు చెప్తారా, అది కూడా చెప్పి ముందు క్లాస్లోకి వెళ్దాం. ఇది జరిగేసరికి మామూలుగా బృహస్పతి కూడా వెళ్ళిపోతాడు. ఆయన అలా చూసి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే ఈయనకి బాగా ఎందుకు ఇలా చేశామని వస్తుంది. అప్పుడు వివేకం వస్తుంది. కనపడ్డప్పుడు వివేకం రాలేదు. ఈ సౌరంభంలో కొంచెం అవిద్య ఆవరించి ఉండటం చేత గుర్తించలేదు, లేవలేదు. ఈ లోపల ఆయన చూశాడు, ఆహా పరిస్థితి బాగాలేదనుకున్నాడు. వెళ్ళిపోతే ఈయన వెంట వెళ్ళి లేచి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు కూడా గురుగారు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఇంట్లో కనపడ్డు, వెతికాడు, ఎక్కడా కనపడలేదండి సూర్యమండలంలో. ఇందులో రెండు విషయాలు చెప్తారు మాస్టర్ గారు. ఏం చెప్తారంటే, వీడు పొరపాటు చేశాడు. ఎవరు? ఇంద్రుడు. బృహస్పతి అదృశ్యం ఎందుకు కావాలంటారు మాస్టర్. బృహస్పతి కూడా మరి ఆయన అంతర్యామ దర్శనం చేస్తే, బృహస్పతి అంతర్యామి దర్శనంలో ఉన్నారనుకోండి, ఇది చూసిందంతా చూశాడు బాగుంది, సరే ఇక్కడ శిష్యుడు ఏదో రకంగా ఉన్నాడు, అది అదో మాదిరిగా ఉన్నాడు, ప్రస్తుతం వికారంగా ఉన్నాడు శిష్యుడు, వీడిని ఎందుకులే ఇబ్బంది పెట్టామని వెళ్ళిపోయాడు. బాగుంది, అదే బాగుంది కదా. తన అదృశ్యం అవటం పశ్చాత్తాపడి ఇంద్రుడు వచ్చినప్పుడు ఈయన అదృశ్యం అవ్వకుండా ఉండి ఉంటే ఎలా ఉండేదంటారు? ఆయన వచ్చే గురుగారు పొరపాటు అయిపోయింది, ఏది వేసేవాడు, కళ్ళ మండ నీళ్లు పెట్టుకునేవాడు, ఏవేవో రకరకాల బాధలు పడేవాడు, ఏం చేసినా గురువు కదా వెంటనే కరిగిపోతాడు. శిష్యుడేగా ఉన్నాడు కదా, పర్లేదు దానికి ఏమన్నా కదా అని చేత ఈయన అదృశ్యం అయిపోవటం వల్ల ఏమైంది, ఈ గురువుకి శిష్యుడికి మధ్య పెద్ద అగాధం వచ్చింది కదా. అగాధం రావటం వల్ల కదా రాక్షసులు అందరూ వచ్చారు కదా. ఈ అంతర్యామిత్వం లోపించడం అనేది ఇక్కడ ఎవరెవరు జరిగిందంటారు? ఇంద్రుడికి జరగటమే కాదు, చెప్పి చెప్పకుండా బృహస్పతి కూడా జరిగినట్టుగా మాస్టారు ఇందులోంచి పుట్టుకొచ్చారన్నట్టుగా చెప్తారు. అంచేత సద్గురు అంటే అతడు అంతర్యామి స్వరూపాన్ని ఆరాధించేవాడేగా, అంతర్యామి స్వరూపమేగా. ఇప్పుడు తన శిష్యుడు ఇలా ఉన్నప్పుడు ఈ శిష్యుడికి తన శిక్షణ ఇచ్చుకోవచ్చు, కనపడకపోవచ్చు కాసేపు కదా. అసలు ఎప్పటికీ కనపడకపోతే వీడమైపోతాడు. ఇది అలసి తీసుకుని కదా రాక్షసులందరూ లోపలికి వచ్చేశారు. అందుకని ఇక్కడ ఆయనకి ఎలా పట్టుదల వచ్చిందో ఈయనకు కూడా కాస్త కూస్త పట్టుదల వచ్చినట్టుగా సూచిస్తారు మాస్టర్. ఏంటి గురువుగారికి శిష్యుడికి మధ్య పడదండి, పడితే ఎవరు తగ్గాలండి? శిష్యుడు ఎలాగో కొంచెం గట్టిపడు కదా, వాడు వాడేం వెనమదు కాదు కదా, వాడు గట్టి మైసూరు పాపం కొరికితే పన్నుడు పోవచ్చు. గురువు ఏమో మెత్త మైసూరు పాకు. అందుకని శిష్యుడు మీద గురువు ఎలాగో శిష్యుడు ఎలాగో కొంచెం కరుగ్గానే ఉంటాడు, శిష్యుడు ఎలాగో గట్టిగానే ఉంటాడు. గురువుకి ఏమైంది అని గురువు పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఇప్పుడు తప్పు చేసింది శిష్యుడు, శిక్షణించుకోవాల్సింది గురువుకే శిష్యుడికి. అందుకని ఈయన అదృశ్యం అయిపోవడం వల్ల కదా మిగతా పర్యవసానాలన్నీ వచ్చినాయి. అలా కాకుండా ఈయన అదృశ్యం అయిపోకుండా ఈయన ఇంటికి వచ్చాడనుకోండి, ఆయన ఉన్నాడనుకోండి, బృహస్పతి ఇంటికి వచ్చినప్పుడు బృహస్పతి ఇంట్లోనే ఉన్నాడనుకోండి, లేదా కాస్త ఏడిపిద్దాం అనుకోండి, ఏదో బజార్కి వెళ్ళారు వస్తారు కూర్చోండి కూర్చోబెట్టచ్చు కదా. ఏదో ఒకటి కొంచెం అనతి కాలంలోనే కనిపిస్తే వీడేదో పశ్చాత్తాపురే తనపైన ప్రక్రియ ఒకటి చేసి గురువుగారి అనుగ్రహం పొంది మళ్ళీ కలిసి పనిచేసుకోవచ్చు కదా. అలా కాకుండా జరిగిందండి. ఇందులో అంతర్యామిత్వం కోల్పోవడం అనేటువంటిది ఇద్దరిలోనూ జరిగిందనేటువంటిది చెప్పి చెప్పకుండా మాస్టర్ వాక్యం చెప్పారు. పై తరగతిలో ఇంకా వివరించుకుంటాం. అంచేతే ఏమిటంటే, గురువైనా శిష్యుడైనా ఎవరైనా సరే అందరికీ ఒకటే ఒక సూత్రం, అంతర్యామిని మరవకుండా. ఈ విధంగా ప్రస్తుతం మనకి ఉపాఖ్యానం ప్రారంభమైంది. పై తరగతిలో మనం కొనసాగి పై తరగతి ఉంటుంది మనకి ఆదివారం ఇంకా పూజలు మొదలవు కదా. సోమవారం కదా పూజలు, పై ఆదివారం మనం మళ్ళీ ఇక్కడ తరగతిలో కలుసుకుందాం, వివరించుకుందాం, కొంత ముందుకు వెళ్దాం. ఈ ఉపాఖ్యానం బాగుంటుంది, కంటిన్యూ చేసుకుందాం, వివరంగా చదువుకుందాం. ఏం లేదు, ఉపాఖ్యానం ఏదైనా విషయం ఒకటే, అన్నిట్లోనూ ప్రతిపాదించేది అంతర్యానిత్వమే. అది ఎంత మనకి జ్ఞప్తి ఉంటే అంతసేపు మనం ఈ సృష్టి అనేటువంటి సమతుల్లో తేలుతూ ఉంటామండి. అది మర్చిపోతే మునిగిపోతాం, మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకుంటే మళ్ళీ పడవలో కూర్చుంటాం, మర్చిపోతే మునిగిపోతాం. ఇది కదా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.